పక్షము. ఇప్పుడు పక్ష పట్టడానికి వెళ్తే పక్షలు పట్టాలి సరే కొలవాలని పిక్చర్ ఏది ఉంటుంది అని చెప్పి కొలుస్తారు కొలబద్ద కాదు లీటర్ బాటిల్ ఒకటి మేము బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం అంటే మీకే నవ్వు వస్తుంది అంతే కదా. అంటే మీటరు బట్టలు కొలవడానికి తన్మాత్రం కాదు, మరి బట్టలు కొలవడానికి తన్మాత్రం ఏంటి అంటే కొలవండి. ఇంకా తన్మాత్రం ఏం చెప్తుందన్నమాట, మీరు ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నారో దాన్ని కొలుస్తుంది. తన్మాత్రం అంటే ఇక్కడ అర్థమైంది మీకు, తన్మాత్ర అంటే ఆ పదార్థాన్ని కొలిచేటటువంటి ఒక సాధనం. నువ్వు ఏం చేస్తుందో నాకు తెలియదమ్మా, నేను చెప్పింది అర్థం చేసుకోండి మీరు రాసుకోండి. అంతేత శబ్దము ఆకాశం యొక్క తన్మాత్ర అంటే శబ్దం ఏం చెప్తుందన్నమాట, ఆకాశాన్ని కొలుస్తుంది. మరి మీరు కొలుస్తున్నారా? ఇంతటి శబ్దం మీరు తీరుస్తలే తన్మాత్ర అనే అర్థం తెలియక ఈ గొడవ కొలవటం మొదలంటే అడుగు పట్టిస్తే నేను కొలవలేదా అయింది. కానీ ఒక కిలోమీటర్ని కొలవాలి అయినా అడుగు పద్దే ఇప్పుడు కాబట్టి మీటర్ పద్దండి. బేసిక్ గా తన్మాత్ర మాట ఆ బేసిక్ తన్మాత్ర ఎప్పుడు మారదు అనేది అర్థమైంది కదా. ఒక అడుగు అన్నాక అడుగులో సబ్డివిజన్స్ అయినా వస్తాయి, చిన్న కొలవాలంటే పెద్దవి కొలవాలంటే మంచి కొలుస్తుంది. మరి ఆకాశాన్ని కొలిచేటటువంటి శబ్ద తన్మాత్రలో కూడా ఏదో ఒకటి బేసిక్ ఉండాలి కదా, మీటరు కిలోమీటరు బేసిక్ కదా. ఎంఎల్ అని ఇస్తారు కదా కిలోమీటర్లు 1000 అని, కిలోమీటర్ అని ఇస్తారు కదా మీటర్కి 1200 అని. ఇది ఇప్పుడు కొలుస్తున్నారు. ఇప్పుడు ఆకాశాన్ని కొలవాలి, ఆకాశాన్ని దేంతో కొలుస్తున్నాం అంటున్నాం, శబ్దంతో కొలుస్తున్నాం. అది కొలవండి ఈ ఆకాశం. ఆధ్యాత్మికత మనుషులకి అర్థం కాకపోవటానికి కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ దాని అర్థం తెలిస్తే ఉండే ఈ క్షణంగా వారు వాడుకోవాలి. కొలవటం మొదలైతే కొలవలేనే దానికి కావలసినటువంటి ఫండమెంటల్ సార్ మాత్ర మీరు యుగానికి ఓ ఓం అనేటటువంటిది ఆకాశాన్ని కొలవటానికి ఉపయోగించుకునేటటువంటి తన్మాత్ర. అంతే తగ్గ బేసిక్ అది, దాన్ని మీరు మార్చలేదు. లైట్ ఇయర్స్ లో దూరాన్ని కొలుస్తున్నాం, మీటర్స్ ఆకాశాన్ని కొలవటం. మీరు లైట్ ఇయర్స్ సూపర్ సూపర్ లైట్ ఇయర్స్ పెడితే మీరు దూరాన్ని కొలుస్తున్నాం, కిలోమీటర్ అయినా మీటర్సే కదా. కానీ అన్ని మీటర్స్ అని చెప్పడానికి సున్నాను దూరం తిరగవు కనుక ఓరి 23 సున్నాలని కలిసి ఒక లైట్ ఇయర్ అనిపిస్తే కింద దూరమే కదా ఆకాశాన్ని కొలుస్తుంది. మీరు దీనికి దీనికి మధ్య ఉన్న దూరాన్ని కొలుస్తారు, దీనికి దీనికి మధ్య ఉన్న దూరాన్ని కొలుస్తున్నారు, దీనికి దీనికి మధ్య ఉన్న ఆకాశాన్ని కొలుస్తారు. ఆకాశం కొలవలేదు, రెండింటి మధ్య ఉన్న దూరాన్ని కొలుస్తారు. ఈ రెండు లేవనుకోండి, ఆకాశం ఉంది కానీ మీరు కొలవలేదు. కొలవగలగాలి కదా, ఆకాశం ఉంది కదా. మా అనే దేశంలో ఓంకారం ఏర్పడుతుంది, అది దక్షిణ యొక్క ముందు రా అనేది పృథ్వీకి సంబంధించింది, మా అనేది సూర్యుడికి సంబంధించింది, దేనికి సంబంధించింది ఆకాశానికి. కానీ ఈ ఆకాశాన్ని సంబంధించిన దాన్ని కొలవటానికి మీలో కొద్ది లక్షణాలు ఉండాలి. దూరాలు ఇవంతా కొలవాలి అంటే లెక్కల గురించి కొంచెం అవగాహన ఉండాలి. అలాగే ఆకాశాన్ని కొలవడానికి కృతజ్ఞత అనే అవగాహన అది ఈనాడు లేదు. ఎక్కడా కృతజ్ఞత అని కానీ సత్యుడు తలెత్తలే ఇంకా జగతికి పోయాడు. ఇంకా దత్త చరిత్ర దత్త సాంప్రదాయం గురించి మనం మాట్లాడుకునే ముందు నువ్వు లెక్కలు పట్టవాక నీకు కృతజ్ఞత అనేది ఏదైనా ఉందా, ఇంకా దాన్ని చూపించగలవా నువ్వు అని ముట్టికాయ నా అదృష్టం బాగుంటే దత్త ముట్టికాయ నేను చూపించుకోవాలి, నేను కృతజ్ఞత చూపించుకోవాలి కదా. అసలు చూపించుకోవాలనే ఐడియా నాకు రాలేదు. నేను సాయంత్రమే నాకు ఆయన చూసిన కృతజ్ఞతలే కృతజ్ఞత ఎలా చూపించుకోవాలి ఏమంటుంది మన ముట్టికాయ చూసి మూడో ముట్టికాయ మూడో తలకాయ పడుకుంటానే రెండు ముట్టకాయ చూస్తే నేను సార్ చూపించేసుకుని సురందర్ రావు గారిని ఇక్కడికి రమ్మంటున్నాను. ఎందుకంటే కృతజ్ఞత చూపించడానికి రాముడు ఏం చేయగలిగాడు అంతా ఇదే అనుకోవాలి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే అది కృతజ్ఞత ప్రదృష్టమైనది
నీకేమనుకుంది పృథ్వీ మీద ఉన్నటువంటి నీకు పృథ్వీ తన హృదయాంతరాలలో కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి దాచుకున్నటువంటి ఆ పెట్రోల్ అది దేని కొరకు ఆవిడ వాడదలుచుకుందో నువ్వు ఖాళీ చేసి పాలిస్తున్నావే. పెద్ద సాంప్రదాయము ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి పెద్ద జవాబు. తెలియదు మనకి ఏందో రెండు ఆర్తులు ఇచ్చేసి మేము చాలా దత్తబతుకులు అయిపోయాం. కరెక్టే మొదలు అలాగే అవుతుంది. కిలోమీటర్ దూరం నడవాలన్నా ఒకడుగు తీసే ఒకడుగు వేయగలవు కానీ అంతకంటే పెద్ద అడుగు వేయి నువ్వు చూస్తా వేయలేవు కదా. కారులో వెళ్ళిపోతామండి, కారు చక్రం అంతే తిరగాలిగా. ఒక చక్రం తిరగటానికి ఎన్ని అడుగులు అవుతుంది, మామూలు మూడు అడుగులు అవుతుందేమో కారు చక్రం స్కూటర్ చక్రం ఒక రౌండ్ తిరిగితే ఎంతండి ఒక గజం వెళుతుందేమో. ఇంకైతే ఎన్ని చక్రాలు తిరుగుతుందండి. కృతజ్ఞత ఆ కృతజ్ఞతా భావం అనేటటువంటి దాన్ని సభాముఖంగా మీ అందరి తరఫున నేను ఆయనకి ఎన్ని జన్మాలకి రుణపడి ఉంటానో నాకు తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితి మీకు తెలియాలి, అది అంత ఈజీ కాదు. గబుక్కును 5 ఎకరాలు 6 ఎకరాలు ఇచ్చేసి 5 ఏళ్ళు అయిపోయినా కూడా నేను మాట్లాడకపోతే దాన్ని పట్టించుకోకుండా అయినా మాస్టారు అనగలగటం అది ఆయన గొప్ప. నేను ఆయన్ని పట్టించుకోకపోవటం నా మీచత్వం అంతే కదా. ఫ్యాక్ట్ సభాముఖంగా ఒప్పుకోవాల్సిందే కదా. కానీ దత్తుడు వార్నింగ్ ఇచ్చాడు, ఏంటని పెద్ద నా గురించి చెప్తావు, నువ్వు చూసుకో ముందు నువ్వు. నేను చూసుకున్నాను ఆయన, నాకు అర్థమైపోయింది లెంపలేబాక. ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్, నువ్వు చెప్పిందే చేస్తాను నేను. దండర్ ప్రమీల గారు వేస్తారే, ప్రమీల గారు, ప్రమీల గారు ఏమిడా ప్రమీల గారిని ఏమండి లింక్ మీరు కూర్చున్నారు సార్. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఒకే భాగస్వామ్యంలో ఉండాలి అని నా కోరిక. అక్కడ కాకువాయి, ఇక్కడ వేటపాలి. జయ గురుదేవ్. అనేక జన్మలు కలిసి ఇలాగే పనిచేద్దాం. జయ గురుదేవ్. కుర్చీ లాగి కుర్చీ కరెక్ట్. గాలి చూసుకోండి, మనందరికీ ఆదర్శం ఆయనే. అమ్మీ పరశురామ గారికి కూడా ఎంతైనా సజాతి పక్షమే. పోలీని మాస్టర్ వాళ్ళ గొప్ప. ఓకే, అబ్బో మీరు మాత్రం చూపించటం లేదండి, అంచేత మేము చూపిస్తాం. పొందినమ్మా అండి, దాని మన భావం ముఖ్యం కానీ అది ఉండే అగ్నేరు వాయో జాయత ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతే పరమం ప్రధానం పురుషస్వ ధాన్యే విశ్వోద్గతే కారణమిశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మావరుణేంద్ర రుద్రమరుత సున్వంతి దివ్యైష్టవై వేదే సాంగ పదక్రమోపనిషదే గాయంతి యంతామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశ్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. జయ గురుదేవ్. తీసుకు పక్కన పెట్టాను మనం. మీరు ఆ కుర్చీకే జరిపించుకోండి, మీట కూర్చోండి, అటు మీ ఇష్టం ఎక్కడో అక్కడ కూర్చోండి. మరి వెనకాతలు అయిపోయారు మీరు. కూర్చోమ్మా. సరే సరే, మీరు మీరు ఏం బాధ, నా కృతజ్ఞత నేను చూపించేస్తున్నాను, మీరేం చేస్తే నాకే. ఆ భావం ముఖ్యం అమ్మా, అది అర్థం చేసుకోండి. ఇక్కడ మనం భౌతికంగా ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం కాదు, కృతజ్ఞత. అంతకంటే మనం ఆ టైంకి ఆ హెల్ప్ చేసినటువంటి వాళ్ళు, అందుకు గురువులు మనకి రుణపడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే, మీరు ఎప్పుడో మీకు వీలున్నప్పుడు హెల్ప్ చేస్తామంటే వాళ్ళే రుణగ్రస్తులు అవ్వరు. కానీ అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తే తీసుకొని అందరు. కానీ ఇప్పుడు చేసినటువంటి హెల్ప్, ఆ గురువులు మీకు ఇలాంటి ఏమంటారు దీన్ని, కృతజ్ఞత చూపించుకుంటారు. అది అర్థం చేసుకోండి. దత్త సాంప్రదాయంలో Thank you. దత్త చరిత్రలో 5 చరిత్రలు నేను చదువుకోమని చెప్తున్నాను నేను మీకు. శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, సిద్ధి సాయిబాబా, ఇవి 5 దత్త సాంప్రదాయాలు భూమి మీద అవతరించాయి. చాలా మంది ఏమంటారంటే సిద్ధి సాయిబాబా తర్వాత దత్త సాంప్రదాయం యొక్క చివరి గురువు ఆయన అని. చాలా కరెక్ట్ వాళ్ళు. ఒక యూనివర్సిటీలో 5 సబ్జెక్టులు చెప్తున్నారు. యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. మనం కూడా ఇక్కడ 5 సబ్జెక్టులే చెప్తున్నాం. మీకు అవగాహన ఉంటే అది మీరు నేను ఇవాళ చెప్తున్న దాన్ని దాంతో మీరు పోలిసి సరి చేసుకోవచ్చు. కానీ ఆ పోల్చటం అనేది మీరు చేసుకోండి. ఒక యూనివర్సిటీ ఉంది, అందులో 5 అంచెలుగా క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ కోర్సు చేస్తారు. సెకండ్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ కోర్సు చేస్తూ ఉంటారు. మరి ఫస్ట్ కోర్సు చేసిన వాళ్ళు అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? సెకండ్ కోర్సుకు వస్తారు. అంతే కదా. 5 క్లాసులు ఉన్నాయి, యూనివర్సిటీ స్టార్ట్ చేశాం. మొదటి బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా 5 క్లాసుకి రాలేరుగా. ఇంకా మొదటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా 1 క్లాస్లో ఉంటారు ఫస్ట్ కోర్సులో, రైట్? రెండో సంవత్సరం అయింది, రెండో బ్యాచ్ వాళ్ళు వస్తారు. మరి మొదటి బ్యాచ్ వాళ్ళు సెకండ్ బ్యాచ్కి వస్తారు, సెకండ్ కోర్సుకి. థర్డ్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళు ఫస్ట్లో ఉంటారు. అప్పుడు ఫస్ట్లో ఉన్న వాళ్ళు సెకండ్కి వస్తారు, ఫస్ట్లో ఉన్న వాళ్ళు కూడా థర్డ్కి వస్తారు. ఫోర్త్ వస్తే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఫోర్త్కి వస్తారు, మిగతా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఫిఫ్త్ బ్యాచ్ వచ్చినప్పుడు లాస్ట్ వాళ్ళు 5కి వచ్చేసారు కదా. ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఫిఫ్త్ నేర్చుకున్న వాళ్ళే ఫస్ట్ బ్యాచ్కి చెప్తారు. ఇంకా వాళ్ళు ఎలాగ అడ్జస్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇష్టం. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 5ంట్లోనే ఒకళ్ళు అయి ఉంటాయి. అంతకంటే ఎక్కువ కోర్సు లేవు కదా. అంచేత షిర్డీ సాయిబాబా తర్వాత వచ్చిన దత్తావతారాలన్నీ కూడా ఈ 5ంట్లో ఏదో ఒకటై ఉంటుంది. అది చాలాసార్లు మనం అర్థం చేసుకోం. షిర్డీ సాయిబాబా దత్త సాంప్రదాయంలో చివరివాడు కనుక, దాని తర్వాత ఇంకా దత్తావతారాలు రావు కనుక ఇంకా దత్తావతారాలే లేరు అనేటటువంటి ఓ విచిత్రమైనటువంటి భ్రమలో పడతాం. ఒక్కొక్కసారి ఆ భ్రమను దూరము చేయటానికే ఇక్కడ దీన్ని నిత్య దత్తావతార క్షేత్రము అని పేరు పెట్టాం. దత్తావతారము అనేటటువంటిది నిత్యమైనటువంటిది. రాముడు, కృష్ణుడు ఇవన్నీ శక్తి అవతారాలు అంటారు. అవతారాలలో రకరకాలైనటువంటి ఉన్నాయి. మళ్ళీ అవతారాలలో కళలు ఉంటాయి. పరశురాముడికి 3 కళలే ఉన్నాయని, రాముడికి 12 అని, కృష్ణుడికి మొత్తం 16 కళ్ళు పూర్ణావతారం అని. అంటే ఈ అవతారాలను రకరకాలుగా మనం కొలుస్తూ ఉంటాం. కానీ దత్తావతారం అసలు ఏ కొలబద్దకి అందడు. ఇంకేంటే అయినా నిత్యావతారం. అన్ని యుగాలలో, అన్ని కాలాలలో, కాలాతీత స్థితిలో కూడా ఈ దత్తుని యొక్క ఉనికి ఉండనే ఉంటుంది. ఆ స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళకి దత్తుడు కనిపిస్తూనే ఉంటాడు. రాబోయేటటువంటి కలికి అవతారము. చాలామంది మనము భారతీయులం, కృష్ణుడు తర్వాత కలికి అవతారం వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం మనం. అయ్యా వాడు ఎప్పుడు వస్తాడు బాబు, ఈ గొడవ అంతా వదిలిపోతుంది. క్రిస్టియన్స్ రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని, బుద్ధిస్ట్ మైత్రేయుడిగా మళ్ళీ బుద్ధుడు వస్తాడని, జొరాస్ట్రియన్స్ ముస్లింస్ వీళ్ళందరూ కూడా మళ్ళీ అవతార ప్రాకట్యము జరగనున్నది అనే విశ్వాసంతోనే ఉన్నారు అన్ని మతాల వాళ్ళు. ఆ విశ్వాసం లేనటువంటి మతం లేదు. కానీ మతాలన్నిటికీ తెలియనిది, భారతీయులమైనటువంటి మనకి తెలియవలసినది ఏమిటంటే ఆ అవతారము రాదు, కలికి అవతారము రాదు, మైత్రేయుడు రాడు, క్రైస్ట్ మళ్ళీ తిరిగి రాడు. మరి మతాలన్నీ ఆలోచిస్తున్నది తప్ప అవన్నీ రైతే. నిన్నెవరో అంటున్నారు మాస్టారు మాటల్లో మనకు అర్థం అవలసింది ఏంటి అంటే ఇది చెప్తాడు అది చెప్తాడు చివరికి మనకి కన్ఫ్యూజ్ చేసి పంపిస్తాడు. ఎవరు అంటున్నారు అది? ఎవరు అన్నారు? ఇక్కడే అన్నారు ఎవరో, కృష్ణుడి నుంచి అదే అలవాటుందయ్యా, ఏదో ఒకటి చెప్పు అంటాడు అర్జునుడు, ఒకటి చెప్పడు రెండు చెప్తాడు. మణి మణి మణికుమార్ అని అంటే ఇప్పుడు మళ్ళీ రెండు చెప్పాను నేను. ఏ అవతారము కొరకు విభిన్న మతాల వాళ్ళు ఎదురు చూస్తున్నారో అది రాదు. బలబుద్ధి కూడా చెప్పిస్తున్నాను, కానీ బల్ల ఇక్కడ ఎందుకు గుద్దటం లేదంటే ఇవన్నీ కింద పడతాయి అనవసరంగా. ఇంకా బల్ల గుద్దాను అనుకోండి, లేకపోతే గుద్దాలా, లేకపోతే మీరే గుద్దేసుకోండి. అంత ఖచ్చితంగా నేను చెప్తున్నాను అవతారం రాదని, ఛాలెంజ్ అనమాట. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాను, వస్తుంది వస్తుంది. మాకు ఈ సంగతి ముందే తెలుసుంటే అసలు క్లాస్కి వచ్చేవాళ్ళం కాదు. మీరేదో దత్తుడు గురించి దాని గురించి చెప్తూ ఉంటే తిరకాసులు పెట్టేసి ఎందుకు రాదు అంటే, వచ్చేది ఎక్కడికో వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడికో వెళ్తే మనం దాన్ని తీసుకొస్తాం ఇక్కడికి. ఇక్కడే ఉన్న పుస్తకాన్ని నేను చూడకుండా వెతికి అంతా వెతికేసిన తర్వాత ఇక్కడే ఉన్న పుస్తకాన్ని చూస్తే పుస్తకం రాలే, నీకు జ్ఞానం వచ్చింది, పుస్తకం అక్కడే ఉంది. మన చేత ఏ క్రైస్తవు గురించి, ఏ మైత్రేయుడు గురించి, ఏ అవతారం గురించి మీరు వెతుక్కుంటున్నారో, వస్తుంది అనుకుంటున్నారో, అది వచ్చే ఉన్నది, అది అక్కడే ఉంది. అది అదేం పోలే అక్కడికి. ఇట్ ఈజ్ యాంకర్డ్ ఆన్ ఎర్త్ అంటాడు జ్వాలకు. బాగా ఎక్కడికో ఎగిరిపోకుండా యాంకర్డ్ అంటే తెలుసు కదా, లంగర్ వేసింది అది. ఇంకా పోదా అవతారం ఇంకా అది అది నిత్యావతారమైనటువంటి దత్తుని అవతారము. పోదు ఎక్కడికి? అది అది ఏ యుగంలోనూ పోదు. ఈ యుగంలోనే కాదు అన్ని యుగాల్లోనూ ఉండి రాముడికి తను దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్నప్పుడు దత్తాత్రేయుని కలిశాడు అని రామాయణం చెప్తుంది. సరే, కృష్ణుడు స్వయంగా తన నోటితోనే దత్తుడి యొక్క 24 గురువుల గురించి దాని గురించి చెప్తాడు. కృష్ణుడు స్వయంగానే చెప్తాడు దత్తుడి యొక్క ఉనికి గురించి. మన కాలాలలో ఈ 5 అవతారాల గురించి మనకి స్పష్టంగానే తెలుస్తూనే ఉండగా దత్తుడున్నాడు. అంచేత దత్త సాంప్రదాయాన్ని అర్థం చేసుకో. ఎందుకు అదృష్టవంతులు అంటే, మీరు ఏ అవతారాన్ని గురించి చదువుకుంటున్నారో తినేమ్మా, వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు, తీసుకోమ్మా, తీసుకో. తప్పుడవనే అమ్మా, మీరు తీసుకున్నాక చెప్తాను నేనేముంది అక్కడ, వాళ్ళ పని జరగాలి కదా. చేత ఏ అవతారము గురించి మిగతా వాళ్ళందరూ చదువుకుని సాధనలు చేసి నానా గందరగోళాలు పడి రామకృష్ణ పరమహంస కాళికాదేవిని చూడటానికి ఏడ్చి తెచ్చాడు, బుర్ర గోడ చేసి కొట్టుకున్నాడు, చదివారు కదా. మీరు కేవలం చేయవలసింది ఏంటి అంటే కృతజ్ఞతాభావం మీలో తెచ్చుకోగలిగితే దత్తుడు మీకు కనిపిస్తాడు. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తికి దత్తుడు కనిపించడు. అది మెయిన్గా దత్త చరిత్రను మీరు చదువుతున్నప్పుడు, దత్తుడు గురించి మీరు చదువుతున్నప్పుడు మీరు గమనించవలసింది అదొక్కటే. దత్తుడు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి కృతజ్ఞత ఎలా చూపించుకున్నాడు, ఎవరికి చూపించాడు అన్నది మీకు అర్థమైపోతే మీకు ఈ క్షణంలోనే దత్తుడు కనిపించవచ్చు. ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు. గమనించాం మనం దత్త చరిత్రలు చదివేటప్పుడు, 5 చరిత్రలు చదువుకోండి. ఏ 5 చరిత్రలు? శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, ఇవి రెండు గురు చరిత్ర అనే పుస్తకంలోనే దొరికిపోతాయి అనుకుంటా, లేకపోతే వేరువేరుగా కూడా ఉన్నాయేమో చూసుకోండి. ఒకళ్ళు రాసిందే కాదండి, మీరు ఇక్కడ ఒక లైబ్రరీ లాగా పెట్టండి, కార్పెంటర్ వస్తే ఒక 2 ఫ్రేమ్ చేంజ్ చేయండి, తాళాలు రెండు పుస్తకాలన్నీ ఇక్కడ పెడేద్దాం, లాక్ అండ్ కీలో ఉంచుదాం, లైబ్రరీ కూడా స్టార్ట్. 2-3 రోజులు అయిపోతున్నది, పెద్ద 80 ఫ్రేములు చేయిస్తున్నారు కదా, మరీ కాస్త అవుతుంది అనుకుంటే 2.5 చేయించండి. కొన్ని విశేషమైనటువంటి సంఘటనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తక్కువ ఆహారం ఉంది, ఎక్కువ మందికి పెట్టడం. దత్త సాంప్రదాయంలో ఇది ఒక లక్షణం కదా, చదివారు కదా, సిద్ధిసాయి అది చేశాడు, మాణిక్య ప్రభు అది చేశాడు, శ్రీపాద శ్రీవల్లభుడు చేశాడు, ఈకే గారు అదే చేశాడు, క్రైస్ట్ అదే చేశాడు. ఇది ఈ లక్షణం ఎక్కడుంటే అక్కడ దత్త అవతారం ఉన్నది, ఆ దత్తుని అంశం ఉన్నది అన్నది గుర్తుంచుకోవాలి మీరు, గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా, కళ్ళు తెరుచుకుని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మీ చుట్టుపక్కల జరిగిపోతూ ఉండొచ్చు, మనం గమనించుకోం. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటో తెలుసు కదా మీకు, గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి, ఏదైనా ఒక రాయి పైకి విసిరితే అది కింద పడుతుంది. అందులో మీకు ఎవరికైనా అనుమానం ఉందా, అనుమానం ఉన్నవాళ్ళు చిన్న ప్రయోగం చేయండి, మీరు వెళ్ళి తలకి మీ తల పై పెట్టి ఒక రాయి విసిరండి, తల అలా పెట్టండి, మీకు అనుమానం తీరుకొచ్చండి. అది ఏ శక్తి, అది గురుత్వాకర్షణ శక్తి అంట అందండి. అంతే అది మీకు దాని పేరు తెలియకపోవచ్చు మీకు, కానీ అర్థమైంది కదా. ఎందుకంటే కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినట్టుందని చెప్తున్నాండి, ఇంగ్లీషు తెలుగు మాటలు కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. కానీ రాయి పైకి వెళ్తే మళ్ళీ మన నెత్తి మీదే పడుతుంది అన్నది మాత్రం అర్థమైపోతుంది. దీన్నే మన భాషలో కర్మ సిద్ధాంతము అంటాం. నువ్వు ఏమి చేస్తే అది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి అది ఆకర్షిస్తుంది. నీ మీద ఒక అయస్కాంతం ఎలాగోతే ఆకర్షిస్తుందో ఎనువుని, నీ కర్మ ఉన్నదే, నువ్వు చేసిన చేతలు ఉన్నాయే, అవి వాటి ప్రతిఫలాన్ని నీ వైపుకు ఆకర్షిస్తుంది. దత్త సాంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, మీరు గమనించుకోవాలి. ఇవంతా మీరు చదువుకుంటున్నప్పుడు మాస్టర్ చెప్పారు కదా, ఇది ఎక్కడ జరిగింది, ఇది మొట్టమొదటి ఏం చెప్పాను నేను, కృతజ్ఞత. ఎక్కడ కృతజ్ఞత ఉంటే అక్కడ పక్కనే దత్తుడు ఉంటాడు. దత్తుడు లేని కృతజ్ఞత ఉండదు అసలు. నీలో ఆ దత్తుని అనుగ్రహం కదిలినప్పుడే నువ్వు కృతజ్ఞత చూపించగలవు. ఇంకా కృతజ్ఞతకి మారిపేరు ఏంటి అంటే దత్తుడు. దత్తుడు అంటే గురువు. ఇంకా కృష్ణుడు కూడా దత్తుడే, కృష్ణం వందే జగద్గురు. ఇంకా మన కృష్ణుడిని దత్తుడిని వేరు చేయకండి ఎప్పుడు కూడా. మరి కృష్ణుడు కృతజ్ఞత చూపించుకున్నది ఎప్పుడైనా మీకు కనిపించిందా? ఇంకా ఇంతే కదా, ద్రౌపది ఎంత మొక్కిచ్చింది, తను ఎంత ఇచ్చాడు, కుచేలుడు గారు ఆయన కోసం పెట్టిన అటుకులను కూడా తినేశాడు ఆయనకి ఇవ్వకుండా. ఆ తప్పుడు విని బాబు నాకు ఇవ్వవా అని అడిగితే కొంచెం ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా ఏమిచ్చాడు, రుక్మిణీదేవి కంగారు పడిపోయి బాబు మేము ఊడిగా చేయండి భక్తుడికి, నువ్వు చేస్తే చేసుకో, లేకపోతే ఆవిడ మూడో ముద్ద కూడా తినేసి ఉంటే ఇప్పుడు రుక్మిణి కృష్ణుడు వాళ్ళ మాట ఎగిరిపోయి ఉండేది. సుధాముడు, సుధాముడు సేవకుడు అయిన కృష్ణుడు గురించి మనం చదువుకునేవాళ్ళమేమో. ఇవంతా మనకు అప్పుడు గుర్తుండవు కదా, ఇంత లోతుగా చదవ ఉండదు. అంటే ఆ దత్తుని కృతజ్ఞత ఎంతవరకు వెళ్తుందో మీరు ఊహించుకోండి. ఏకనాథ్ పేరు విన్నారు ఎప్పుడైనా? ఎవరు ఏకనాథుడే? ఎవరమ్మా ఏకనాథుడు? ఎవరు, ఏ ఊరు వాడు, వేటపాలెం వాడా? ఏ ఊరి వాడు? ఊరు కాకపోతే రాష్ట్రం చెప్పండి, ఊరు నేను చెప్పలేను. మహారాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడు. ఆయన కోపం రాదు అని ప్రతీతి. ఛాలెంజ్ చేశాడు ఒకడు, బీదగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, మిగతా బ్రాహ్మణులందరూ కలిసి, నువ్వు కనుక ఏకనాథుడికి కోపం తెప్పించగలిగితే నీకేదో వెయ్యి వరహాలు ఏదో ఇస్తాం, ఆ కాలంలో చాలా ఎక్కువ డబ్బది, తెప్పిస్తానండి తెప్పిస్తానని చెప్తే ఆ రోజు పద్దినం పెడుతున్నాడు వాళ్ళ తండ్రికి ఏకనాథుడు. వీడు వెళ్ళి అన్ని పొడదీశాడు చేసిన వంటకాలంతా. ఏమన్నా ఆయన, ఆయన భార్య ఏమి అనలే, బాబు ఇది మంచి పని కాదన్నారు. మళ్ళీ వండారు, మళ్ళీ వండి బ్రాహ్మణులందరూ భోజనానికి కూర్చుంటున్నప్పుడు వాడు మళ్ళా వచ్చాడు. వాడు వచ్చి వడ్డిస్తున్నటువంటి ఆయన భార్య నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నాడు. జాగ్రత్త పడిపోతాడు వాడు, ఏకనాథుడు కోపం ఏం రాలే, జాగ్రత్త పడిపోతాడు వాడు. ఇంతమంది పిల్లల్ని మోచాను వీడో లెక్క అంది ఆవిడ. ఆవిడికి కోపం రాలే. వాడు నూరు మూసేసి కింద దిగిపోయి ఈ నానా గందరగోళం చేస్తే సరే, అది కాదు కథ ముఖ్యం. ఆయన ఇంట్లో కాలువ అని ఒక నౌకరు ఉన్నాడు. ఏకనాథుడి ఇంట్లో కాలువ అనేటటువంటి నౌకరు ఉన్నాడు. అతను గత 14 ఏళ్లగా వాళ్ళ ఇంట్లో ఉడిగం చేస్తాడు. చంద్రబాగా నది నుంచి నీళ్లు తీసుకురావటం, ఈయన బట్టలు ఉతకటం. సరే కాలువ అంటే జీ హుజూర్ ఏంటి ఇవాళ ఏమి ఆజ్ఞ చెప్పేవాళ్ళు. అన్ని రకాల పనులు చేయించుకునేవారు. ఏకనాథుడు సమకాలీకుడే నామదేవుడు. నామదేవుడి పేరు విన్నారు కదా, ఆయన భక్తుడు. ఆయన అన్ని తీర్థక్షేత్రాలు ఏదో దర్శనం చేసుకుంటూ పండరీపురం వచ్చాడు. ఈయన పండరీపురం దగ్గర ఏదో ఊరు దగ్గరే పండరీపురం వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడ దేవుడు లేడు. విగ్రహం ఉంది, దేవుడు లేడు. పూజ అని అడిగాడు, దేవుడు లేడు ఎక్కడికి? దేవుడు లేడంటే ఏంటయ్యా, మేము ఎప్పటి నుంచి 300 సంవత్సరాలు బట్టి ఆర్తులు ఇస్తున్నాం, మీకు చెప్పిన అర్థం కాదులే, ఇక్కడ దేవుడు లేడు, మరి అక్కడున్నాడు. మరి దర్శనం కోసం వచ్చాక భక్తులు అంత పట్టాన భగవంతుడిని వదలరు. ఇద్దరు పోటీలో ఎప్పుడు భగవంతుడు ఓడిపోతాడు. నువ్వు దర్శనం ఇస్తే తప్ప నేను కదలను అంటాడు. భగవంతుడు ఎంత ముందు పట్టుపట్టినా అంతకంటే పెద్ద జగమంది భక్తుడు, అంతే ఎప్పుడు భగవంతుడు ఓడిపోతాడు. కనుక భగవంతుడు లేడు అక్కడ విగ్రహంలో. ఈయన దండం పెట్టుకోవాలి. ఎలా దండం పెట్టుకోవాలి? ఎక్కడున్నాడు భగవంతుడు వెతకటం మొదలు. చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతా వైబ్రేషన్స్ ఉంటాయి కదా, తెలుస్తాయి కదా భక్తులకి భగవంతుడు ఎక్కడున్నాడు అని. వెళ్తే వెళ్తూ వెళ్తూ చంద్రబాగా నది ఒడ్డుకు వస్తే ఈ నల్లటి అబ్బాయి 14 ఏళ్ల బట్టి ఏకనాథుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి బట్టలు ఉతుకుతున్నటువంటి వ్యక్తిని చూశాడు. ఇక్కడున్నావా దొంగ అని అలా పడిపోయాడు. వేషాలకి ఇక్కడ రహస్యం రహస్యం అంటాడు. ఏం రహస్యం రహస్యం? గుడి వదిలి ఇక్కడున్నావా నువ్వు, బుద్ధి లేదా నీకు? భక్తులందరూ ఏమైపోవాలి? భక్తులందరూ ఏమైపోవాలి అంటే భక్తుడి దగ్గరే ఉన్నాను నేను, అక్కడ భక్తులు ఎవరు లేరు. అప్పుడు ఏకనాథుడికి తెలుస్తుంది తన దగ్గర ఈ 14 ఏళ్ల బట్టి ఊడిగని చేస్తున్నటువంటి వ్యక్తి స్వయముగా ఆ దత్తప్రభువే. దత్తుడు అని ఎందుకంటా ఉంటే ఆయన్ని కృష్ణుడు గురువు అనకుండా తన భక్తులకి దత్తుడు అయిపోతాడు కనుక ఆ క్వాంటిటీని ఎత్తి చూపిస్తున్నాం కనుక అతన్ని దత్తుడు అంటాం. అంచేత ఇక్కడున్నటువంటి దత్తుణ్ణి మీరు ఏ భక్తుడింటికైనా ఊడిగం చేయించడానికి పంపించారా, లేకపోతే ఇక్కడున్నటువంటి దత్తుడు ఉన్నాడో లేదో తెలుసుకునే సామర్థ్యం మీలో రావాలి ఈ 2 రోజుల్లో. ఎలా ఉంటుంది సామర్థ్యం? మీకు ఆ భక్తి ఉంటే ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళడు. మీకు భక్తి లేదనుకో ఉండడు. అది మీరు చూసుకోవాలి. ఆవేదన కాదు. దత్త చరిత్రలో ఇది చాలా ప్రముఖమైనటువంటిది. ఒకటి కృతజ్ఞత. అసలు కృతజ్ఞత లేని వ్యక్తి దగ్గర అసలు దత్తుడు ఉండనే ఉండడు. కృతజ్ఞత అంటే ఏంటి? ఓ చిన్న సహాయం చేసిన వాడికి నీ సర్వస్వం ఇవ్వగలగడం నిజమైన కృతజ్ఞత. వాడు ఎంత చేశాడు, తనకి అలా పైసలతో లెక్క చూసేది కృతజ్ఞత కాదు, బిజినెస్. అది కృతజ్ఞతకి బిజినెస్కి సంబంధం ఏం లేదు. ఎవరు ఏ విధమైనటువంటి మనకి సహాయం చేసినా ఇంకా మీరు అలా రుణపడి ఉండిపోవాలి. వాడు చేసిన సహాయానికి చాలే. ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళు దత్త అనుగ్రహానికి తగరు. కానీ దత్తుడు వచ్చి ఉన్నాడు, మనమేం పిలవలే. ఇస్తే తెలుసు కదా ఇక్కడ స్థలపురాణం మనకి. రేపు తర్వాత కాలం వాళ్ళు స్థలపురాణం రాసినప్పుడు కళ్ళమత నీళ్లు పెట్టుకుని అందరూ చదువుతారు ఇవన్నీ వివరాలన్నీ కూడా. ఎలా వచ్చాడు, అప్పుడు మెరుపులు ఎలా మెరుస్తున్నాయో. మీకు గుర్తుందో లేదో తెలీదు, గుర్తు ఉన్నా మీరు అది రాసుకుని ఉండరు. ఇంకేంటే మీ జీవితాల్లో అది చాలా సాధారణ సంఘటన. కానీ రేపు రాబోయేటటువంటి రోజులలో అది రాసుకుని కనుక అప్పుడు జరిగిన సంఘటనని మీరు నెమరేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా మ్యాజిక్ల కంటే తక్కువ మ్యాజిక్ కాదు అది. అదృష్టి లేదు మనకి, చాలా సాధారణ సంఘటన అనుకుంటా ఉంటే. అంచేత దత్తభక్తులకి ప్రతి రోజు ఒక విచిత్రమే, ప్రతిరోజు ఒక అద్భుతమే, ప్రతిదీ అద్భుతమే వాళ్ళకి. అన్నిటికంటే పెద్ద అద్భుతం ఏంటి అంటే గాలి పీల్చుకోగలగటం. మనం మనకు అసలు అద్భుతమే అనిపించదు. ప్రపంచంలో గాలి ఎప్పుడు కిందకి వెళ్ళదు, పైకి వెళ్తుంది అంతే కదా. వాయు లంగ్స్ లోకి ఎలా వెళ్తుంది, వెళ్ళకూడదుగా, పైకి వెళ్ళాలి కదా గాలి. ఇప్పుడు బాటిల్ పెట్టావు నువ్వు, బాటిల్ లోకి గాలి వెళ్ళదు, బాటిల్ నుంచి గాలి బయటకు వస్తుంది. మరి ఇది బాటిలే అనుకుంటే ఈ బాటిల్లోకి గాలి ఎలా వెళ్తుంది? మీకు అసలు అదే పెద్ద అద్భుతంగా అయిపోయి అసలు అక్కడ మైమర్చిపోవాలి మీరు. మాకు ఎందుకండి, ముందు మా ఉద్యోగం సంగతి చెప్పండి, లేకపోతే మా గుంట్లో అని దత్తుడు కనిపించండి. ఆశ్చర్యం, దత్త సాంప్రదాయంలో భగవద్గీతలోని ఒక శ్లోకం మీరు నిరంతరము నెమరేసుకుంటూ ఉండాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదైనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ ధాన్య, ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి, శ్రుత్వాప్యైనం వేదన చేయవ కచ్చిత్. భగవద్గీత 2వ అధ్యాయంలో దొరుకుతుంది శ్లోకం మీకు. లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత భగవద్గీత ఉన్న వాళ్ళని నేను అడిగితే ఆ శ్లోకం చెప్తారు, రాసేసుకోండి. అది దాని అర్థం ఏంటో చెప్తాను నేను. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదైనం, కొందరు ఆశ్చర్యంగా చూస్తారు దాన్ని. ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి, కొందరు ఆశ్చర్యంగా దాని గురించి వింటారు. ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి, శృత్వాప్యైనం వేదన చేయవ కచ్చిత్. కానీ ఇదంతా వింటోన్నా చూస్తోన్నా వాళ్ళకి అందులో ఉన్నటువంటి వింత అర్థం కాదు. మానవ శరీరమే ఒక అద్భుతం, పరమాద్భుతం అనమాట. ఇంత పరమాద్భుతమైనటువంటి మానవ శరీరం నీ దగ్గర ఉంచుకుని ఇంకా భగవంతుడిని అడుగుతున్నామే మనం, భగవంతుడు ఏమన్నాడో తెలియదు. ఒక తండ్రి ఒక వ్యక్తికి కొన్ని లక్షల విలువలు చేసే రత్నాలు, కొన్ని లక్షల విలువ చేసే ఆయుధాలు, కొన్ని కోట్ల విలువ చేసే యంత్రాలు ఇచ్చాడనుకోండి. వాడు వెళ్ళి ఆ తండ్రి దగ్గరికి, నువ్వు నాకేమీ ఇవ్వలేదు, నాకు ఇది భోజనం పెట్టు అని అడిగితే ఏమనుకుంటాడు ఆ తండ్రి? ఏమనుకుంటాడు? ఎందుకు ఇచ్చానయ్యా వీడికి, నీ కళ్ళకి విలువ ఎంత? కళ్ళు మీకు భగవంతుడు ఇచ్చిందేనా? మీ కళ్ళ విలువ ఎంత? రూపాయి ఇస్తే ఇచ్చేస్తారు ఎవరికైనా? 100 రూపాయలు ఇస్తాను, కొన్ని 10,000 ఇస్తాను. ఇచ్చేస్తారా 2 కళ్ళు? పోనీ 1,00,000, 1,00,000 ఇవ్వరా? సరే మంచిది. అంచేత మీరు 1,00,000 ఇవ్వనన్నా 1,00,000 రూపాయలు విలువ చేస్తాయి కదా కళ్ళు. నో డౌట్. చేతులు, 2 చేతులు ఉన్నాయి, ఓ చేయించేవే 10,000 ఇస్తాను, ఓ చేయి ఇస్తా ఇవ్వం కదా 1,00,000. ఒక చేయగా అడిగి ఇవ్వంగా అంటే 1,00,000 విలువ చేసేటటువంటి కళ్ళు, 1,00,000 విలువ చేసేటటువంటి చేతులు, కాళ్ళు, అసలు బ్రెయిన్ నువ్వు ఇచ్చేసే 1 కోటి రూపాయలు ఇస్తాను, బ్రెయిన్ ఇచ్చే ఇంకోటి రాయిలా పడుండి ఇవ్వవు కదా. ఇన్ని కోట్ల ఆస్తి నీ దగ్గర ఉంచుకుని నాకేమీ లేదని భగవంతుడిని అడుక్కునేవాడిని భగవంతుడు ఏం చేస్తాడు? భలే ఆనందిస్తూ ఉండి ఉంటాడు. అసలు మీరు ఆలోచించుకోండి, అతని పొజిషన్లో మీరుండి వీళ్ళకి ఎన్ని ఇచ్చాను నేను, వాడు ఇంకా నన్ను అడుగుతున్నాడే. అది ఏమడుగుతున్నావు? పరికరాన్ని చెత్త. కాస్త కర్మ సిద్ధాంతం తెలుసుకుని కాస్త ఆరోగ్య సూత్రాలు తెలుసుకుంటే మీ అంతటి మీరు సవరించుకోగలిగేవి. మీ అనారోగ్యాలన్నీ కూడా మనం తెచ్చుకున్నవే తప్ప భగవంతుడు ఇచ్చినవి కాదు. అనుమానం అని కొని ఈ మాట అంటే మనం తయారు చేసుకుంటాం అదంతా. మనం అర్ధదిద్దమైన తిని, తొడుకుందని తిని, తినకూడని సమయాలలో తిని, కొన్ని తలనొప్పి అదే అంతా ఎందుకయ్యా? నీకు ఆరోగ్యం ఎలాగో బాగలేదు, నీ కడుపు ఒకడికైనా ఇచ్చే కోసి ఆపరేషన్ చేసి ఇంకోటి కడుపులో పెట్టేస్తామంటే ఇస్తావా? అనారోగ్యంగా ఉంది కదయ్యా, తీసాయి కడుపు, స్టమక్ తీయవుగా. అనారోగ్యకరంగా ఉన్నటువంటి ఆ కడుపుని కూడా నువ్వు ఇచ్చుకోవటానికి ఇష్టపడవే, ఇవన్నీ నీకు నువ్వు అడగకుండా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేమడుగుతున్నావు ఆయన్ని? దత్త సాంప్రదాయంలో నిష్ఠా సబూరి అనే మాటకి అర్థం అది. నువ్వు ఏమీ అడగక్కర్లేదు దత్తుణ్ణి, ఇవ్వవలసినంతా ఆయన ఇచ్చేసాడు ముందే నీకు. నువ్వు చేయవలసింది ఏంటి అంటే దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకో. దత్తుడంటే ఏంటో రెండు సార్లు నమస్కారం పెట్టేస్తే పనులు అయిపోతాయన్న అనుకుంటే మీరేమో ఇలాంటివన్నీ చెప్తున్నారు. మేము మార్చిపోతాం గ్రూప్, మేము దత్త గ్రూప్ లో ఉన్నాం. మీ కర్మ, మీరు ఇరుక్కుపోయారు, మీరు వదిలినా దత్తుడు వదలడు. ఇంకా మీరేం చేయలేరు. మీరు అర్థం చేసుకోవాలంటే దత్తుణ్ణి ఎలా సేవ చేసుకోవాలి. నిష్ఠా సబూరి, ఈ రెండు లక్షణాలు మనలో విపరీతంగా ఉండాలి. నిష్ఠా సబూరి అనే దత్త సాంప్రదాయ నియమం ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు నా దగ్గర ఉంటే చాలు, నాకు ఈ కోరికలు తీరాలని లేదు అనేటటువంటి మానసిక స్థితి. కోరికల లిస్ట్ చదివే మానసిక స్థితి పిల్లలది. దత్తుని యొక్క పిల్లలే, వయస్సులో ఎంత పెద్దవాళ్ళైనా నువ్వు ఇంకా అడుగుతూనే ఉన్నావు అంటే నువ్వు పిల్లవాడు అని అర్థం. నువ్వు అడిగేవంతా నువ్వేదో చాలా పెద్దది అనుకుంటున్నావు, కానీ చిన్న కుర్రవాడు 8 రూపాయలు 10 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కార్డు కావాలి అంటాడు, బొమ్మ మారం చేస్తాడు. మనం ముందు కొనం, తర్వాత కొనిచ్చేస్తాం. కొనిచ్చేస్తే ఏం చేస్తాడు? బ్రహ్మానంద పడిపోతాడు అంతే కదా. నువ్వు అడిగే ఈ కార్లు అవి కూడా భగవంతుడి దృష్టిలో ఆ బొమ్మల కంటే హీనమైనవి. ఇంకంటే ఆ బొమ్మలు కొనుక్కున్నటువంటి పిల్లవాడు 2వ రోజు ఆ బొమ్మను వదిలేస్తాడు. నువ్వు ఈ బొమ్మని ఈ జీవితంలో కాదు ఇంకో ఎన్ని జన్మలు ఎత్తినా వదలను అనేటటువంటి మంకు పట్టడానికి నువ్వు పెద్ద పిల్లవాడి అనమాట, గొప్ప పిల్లవాడి. కోరిక అంతూ అది ఏ ఉండదు. దత్త సాంప్రదాయం అందుకే నిత్యావతారం అయినటువంటి దత్త సాంప్రదాయం ఋషులకు కూడా బోధపడదు. దత్త చరిత్రలో మీరు చదువుతారు, ఋషులకు కూడా అర్థం కాదు అది. అంటే ఇంకా మాకేం అర్థమవుతుంది మాస్టర్? మీకు అర్థం కాకపోయి ఉంటే దత్తుడిని ఇలా పట్టుకుని వేళ్లాడి ఉండేవారు కాదు మీరు. మీ సబ్ కాన్షియస్ లో ఎక్కడో దత్తుడు యొక్క ఆ స్మృతి మెదులుతోంది, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ప్రపంచంలో లేదు. మనం ఇక్కడ కలగజేసుకుంటున్నాం మన పూర్వజన్మ దత్తుడితో గడిపిన స్మృతులు. అనేక జన్మల నుంచి దత్తుడికి ఏ విధంగా సైనికులుగాను సహాయకులుగాను పనిచేసి ఉంటాం మనం. మళ్ళీ అదే పని మనం చేస్తున్నాం, కానీ మర్చిపోయాం, గుర్తులేదు. అది నిష్ఠా సబూరి, ఇవి రెండు ఉంటే వస్తాయి. నిష్ఠ అంటే ఏమిటి అంటే భక్తుల గురించి చదివినది, భక్తుల చరిత్రలో చదివినది ఖచ్చితంగా మన జీవితంలో కూడా జరుగుతుంది అనే విశ్వాసం. నిష్ఠ అంటే అది అర్థం. వాడికి ఎవడికో జరిగింది, నాకేం జరుగుతుందిలే అని కాదు, వాడికి జరిగింది అందువల్ల ఖచ్చితంగా నాకు జరుగుతుంది. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా ఏంటండి, అందులో పేషెంట్ ఎవరో డాక్టర్ ఎవరో మనం ఎవరో మీరే నిర్ణయించుకోవాలి, కథ మాత్రమే నేను చెప్తున్నాను. చాలా సీరియస్ డిసీజ్, ఖచ్చితంగా డిసీజ్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు అని ఆ డిసీజ్ పేరు రాయలేదు కథలో, అదేదో ప్రాణాంతకమైనటువంటి డిసీజ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ. నీకు వచ్చిన రోగం తెలుసు నాకు, నువ్వేమి గాభరా పడకు, నేను ఆపరేషన్ చేస్తాను అన్నాడు. ఎవడన్నాడు? ఎవరితో? డాక్టర్ గారు నేను బతుకుతానా అన్నాడు. గ్యారంటీగా బతుకుతా అన్నాడు. ఇంకంతకంటే కావాల్సింది అన్నాడు. కానీ లోపల ఇంకా అనుమానం ఉంది కదా, మీరు ఎలా చెప్పగలరు డాక్టర్ గారు అన్నాడు. సాధారణంగా ఈ రోగంలో 10 మందికి వస్తే ఆ రోగం 9 మంది చచ్చిపోతారు. నా దగ్గర ఇప్పటికి 9 ఆపరేషన్లు జరిగాయి, ఆ 9 మంది చచ్చిపోయారు. నువ్వు 10వ వాడివి అంతటి గ్యారంటీగా బతుకుతావు అన్నది. ఇప్పుడు ఆ పేషెంట్ బతకాలా చూస్తాడో మరి నాకు తెలీదు, ఏమైందో నాకు తెలియదు, కానీ నిష్ఠాసభూరి కూడా అలాగే ఉంటుంది. ఇతరులతో మీరు పోల్చుకోవద్దు, ఇతరుల యొక్క నిష్ఠతో ఇతరుల యొక్క సబూరితో మనం పోల్చుకోము. మీ నిష్ఠ మీ సబూరి మీదే, అది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దత్తభక్తులు ఎప్పుడు కూడా ఇతరులకి సలహాలు ఇవ్వకూడదు. నీకు నిష్ఠ లేదు, నీకు సబూరి లేదు, అదేదో దత్తుడు చూసుకుంటాడు. అందుకే దత్త సాంప్రదాయం సులభంగా కనిపించినా కష్టం ఎందుకు అవుతుంది అంటే నియమాలు మీకు తెలియవు. మొదటి నియమం కృతజ్ఞత అని చెప్పాను నేను మీకు, ప్రతిదానికి కృతజ్ఞత వహించాలి. మీరు ఆ పూట మీరు అన్నం తినగలుగుతున్నారు అంటే మీకు కృతజ్ఞత ఉండాలి. మీరు ఆ క్షణంలో మంచినీళ్ళు తాగగలుగుతున్నారు అంటే మీకు కృతజ్ఞత ఉండాలి. ఆ విధంగా ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం యజ్ఞమయం అయిపోతుంది అంటాడు శ్రీకృష్ణుడు. మన కృతజ్ఞత ఎక్కడ చూపిస్తున్నాం ఆహారానికి? ఎవడైనా భోజనం చేసేవాడమంటే నేను చేయమండి, నేను చేసి వచ్చామండి. నాకు చాలా సార్లు ఏమనుమానం వస్తుంది అంటే మీరు ఆచరణ పెట్టి మీ కుటుంబాల్లో వాటిలో కూడా చూసుకోండి, భోజనం పెడతాం మనం, పిలుస్తాం భోజనానికి, చాలా మంది రారు, టీవీ చూస్తానో ఏదో చూస్తాం. నాకేమనిపిస్తుంది అంటే మనం లెక్క వేసుకుని ఇలాగో 2000 సార్లు 3000 సార్లు ఎవడైతే అంటాడో వాడి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి వాడు తిండి తినలేని అవస్థలు ఉంటున్నాడేమో అని నా అనుమానం. అన్నాన్ని వద్దంటాం, అన్నానికి కృతజ్ఞత చూపించకపోవటం. దత్త సాంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. మనకి దమ్ము లేదు కానీ దత్త సాంప్రదాయంలో ఉండేటటువంటి గురువులు వాళ్ళ శిష్యులకి చాలా విచిత్రమైనటువంటి పరీక్షలు పెడతారు. కుక్క మాంసం దారిలో పడిపోయి ఉంటే కుళ్ళిపోయినటువంటి మాంసం తినమంటారు. తింటానికి ఒక గురువు నీకు ఏది ఇచ్చినా అది అమృతమే అనేటటువంటి భావన ఇంకా రాదు చాలా మందికి. కృతజ్ఞత ఉన్నప్పుడు ఏది ఇచ్చినా బాగానే ఉంటుంది, ఏది ఇచ్చినా బాగానే ఉంటుంది. చిన్న బ్రేక్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ తర్వాయి భాగం చెప్తా. 10 నిమిషాలు రెస్ట్, తర్వాత అక్కడికి వచ్చేయండి. 3 సార్లు ప్రదక్షిణ చేసి కూర్చుంటాం.